ಮರೆಯ ತಗಿನ ವಾಡಲು పవన్ గారు మీరు స్టార్ట్ చేయొచ్చు మీతో.
సరేనండి. శ్రీవల్లభా సమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం శివాది శ్రీగురుభ్యో నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. చాలదా హరినామ సౌఖ్యామృతముతమకు చాలదా హితవైన చవులెల్లను సగా. చాలదా హరినామ సౌఖ్యామృతముతమకు చాలదా హితవైన చవులెల్లను సగా. ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకి జన్మముల చెరలు విడిపించ. మదినొకటి హరినామ మంత్రమది చాలదా మదినొకటి హరినామ మంత్రమది చాలదా. పదివేల నరకకూపముల వెడలింప చాలదా హరినామ సౌఖ్యామృతముతమకు చాలదా హితవైన చవులెల్లను సగా. తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్పభూజంబువలెనుండ సొగిసి విభుని దాసుల కరుణ చాలదా. సొగిసి విభుని దాసుల కరుణ చాలదా. నగవు చూపులను ఉన్నతమెప్పుడు చూప చాలదా హరినామ సౌఖ్యామృతముతమకు చాలదా హితవైన చవులెల్లను సగా. జయ గోవింద హరి భజ గోవింద హరి జయ గోవింద హరి భజ గోవింద హరి గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ.
వాసుదేవ మనం ఏం చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం ఏంటి?
భగవన్ సంకీర్తనం చేస్తున్నాం.
మనం మురళి స్టార్ట్ చేయాలి కదా, ఇంకా ఆలస్యం చేయకుండా అంశంలోకి వెళ్ళిపోదాం.
సరే సరే.
అందరికీ నమస్కారం. తరించడానికి నామస్మరణకు మించిన ఉపాయం లేదు అని పెద్దల మాట. కలియుగంలో తరించడానికి నామస్మరణము అతి సులువైనది. నామాన్ని యోగంగా ఎలా చేసుకోవాలి, దాన్ని పాటించవలసిన నియమాలు ఏమిటి, అవి అన్నీ ఈ నామయోగ ప్రవచనంలో చెప్పారు శ్రీ గురుదేవులు. అలాగే శ్రీమద్ బోధేంద్ర సరస్వతి స్వామివారి జీవిత చరిత్ర కూడా చెప్పబడింది. గత ఏడాది రాజమహేంద్రవరం వల్లభ గణపతి మందిరంలో ఈ నామయోగం 6 రోజుల ప్రవచనం సాగింది. అది ఈ ఏడాది మనకు అభ్యాసం చేయాలి అని శ్రీ గురుదేవులు నిర్దేశించారు. దీనిని ఈ నెల వచ్చే నెల చేస్తున్నాము. ఇది మనకి పాఠ్యాంశంగా ఇచ్చారు అంటే ఇది కేవలం గురుదేవుల మనపై చూపించే దయా కరుణకు ఇది తార్కాణం. దయా అనగానే నువ్వు ఇప్పుడు ఏదైనా కీర్తన పాడతావా?
మరి దయా అంటే మరి గురుదేవుల గురించి చెప్పాల్సిందేగా. దయా దాక్షిణ్యం కలిపితే కదా. దాక్షాయణి పతే దాక్షిణ్య శుభాకృతి దక్షిణామూర్తే దయయా మాం రక్ష రక్ష. అసలు గురువు గురించి బ్రహ్మ విష్ణు రుద్రులు ఏం చెప్తారు అనేసి ఒక శ్లోకం ఉంటుంది. నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం శివశాసనత 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 శివశాసనత. ఇదమేవ శివం, ఇదమేవ శివం, ఇదమేవ శివం, ఇదమేవ శివం. హరిశాసనతో 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 హరిశాసనత విదితం 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 విజనం 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 విధిశాసనతో 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 విధిశాసనత. ఇప్పుడు ఇంకా మనము శ్రీ బోధేంద్ర గురువుని ప్రార్థించుకుందాము. అంశంలోకి వెళ్ళక ముందు భగవన్నామ సామ్రాజ్య లక్ష్మీ సర్వస్వ విగ్రహం శ్రీమద్ బోధేంద్ర యోగీంద్ర దేశికేంద్ర ముపాస్మహే భగవన్నామ సిద్ధాంత నిర్ధారణ దురంధరం అపార కరుణా సింధుం బోధేంద్రం గురుమాశ్రయే యస్య స్మరణమాత్రేణ నామభక్తి ప్రజాయతే తం నమామి యతిశ్రేష్టం బోధేంద్రం జగతాం గురు. ఎవరిని స్మరించినంత మాత్రాన నామం మీద భక్తి పెరుగుతుందో అటువంటి మహానుభావుడికి నమస్కరించుకుంటూ మొదలు పెడదామా?
సరే, ముందుగా నామయోగం అంటే ఏమిటి, నామం ఎలా యోగం అవుతుంది, శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇది తెలియజేయటానికి మనం ముందుకు వస్తున్నారు రాధికా గారు.
నామయోగ ప్రవచనంలో మొట్టమొదటి మరియులో మొదటి స్పీకర్ గా పార్టిసిపేట్ చేయగలగడం నా దృష్టంగా భావిస్తున్నాను. యోగము అనగా ముక్తోపాయము, ముక్తికి ఏది ఉపాయమో దానిని యోగం అంటారు. నామము ద్వారా యోగం పొందవచ్చు. పండితుల నుంచి పామరుల వరకు ముక్తికి ఉపాయం నామయోగం. నామయోగంతో తరించిన వారు ఎందరో ఉన్నారు. మహాభారతంలో భాగవతంలో నామయోగం గురించి ప్రస్తావన ఉంది. త్యాగరాజస్వామి, అన్నమాచార్యుల వారు, మరెందరో వాగ్వేయకారులు, అలాగే అద్వైత సిద్ధి పొందిన ఎందరో యోగులు నామ మార్గంలో తరించి ఆ మార్గం సుగమము సత్యము అని తెలియజేస్తున్నారు.
రామ హరే జయ కృష్ణ హరే తవ నామ వదామి సదాన్ హరే నామ స్మరణ ధన్యోపాయం సహి పశ్యామో భవతరణే
అని దశావతార స్తోత్రంలో చెప్పినట్టుగా
శివనామమానీకు చేతులారామొక్కి శరణంతినో తల్లి వరకల్పవల్లి శరణంతినో తల్లి
అని గురువుగారు శివపదంలో రచించినట్టుగా
మాలిని త్యాగరాజును ఏలిన శ్రీరామమూర్తిని లాలించి పోగలని నాలుకేలే నాలుకేలే సీత మాలికేలే
అని త్యాగరాజస్వామి చెప్పినట్టుగా నామయోగ వైభవాన్ని ఈ గొప్ప యోగులు అందరూ మనకు తెలియజేశారు. ఈ ప్రవచనానికి ప్రమాణము శ్రీ భగవన్నామామృత రత్నోదయ అనేటటువంటి సంస్కృత గద్య పాఠము. నామయోగం ఒక ఉద్యమంలో ఆచరించాలని గురువు గారు సూచించారు. నామయోగం వ్యక్తితారణకే కాకుండా దేశానికి, ధర్మానికి, ప్రకృతికి, విశ్వానికి కూడా రక్ష కలిగించే శక్తి కలిగినదని అన్నారు గురువు గారు. తరించే యోగం ఉన్నవారికే నామంపై రుచి కలిగి సాధనలోకి తీసుకుంటాడు. శ్రీ భగవన్నామామృత రసోదయం రచించిన వారు అద్వైత శంకర సంప్రదాయానికి చెందిన యతీశ్వరులు శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామి వారు. వీరికి నామ సిద్ధాంత ప్రవర్తకులు అని మరొక పేరు. కలియుగ మానవులు తరించటానికి నామయోగం అని తెలియచేయటానికే అవతరించిన మహానుభావులు. వీరు 52 ఏళ్లు కాంచీ పీఠాధిపతులుగా ఉన్నారు. వీరి గురువు గారు ఆత్మబోధులు. ఒకసారి గురువు గారు కాశీకి వెళ్ళగా కంచి వేద పాఠశాల నుండి వీరు, వీరి సహాధ్యాయులైనటువంటి జ్ఞానసాగరుడు గురుగారిని చూడటానికి కాశీకి బయలుదేరారు. ఆ జ్ఞానసాగరుడు తాను మార్గమధ్యంలో ప్రాణాలు విడుస్తానని తన జ్యోతిష్య ప్రావీణ్యంతో చెప్పాడు. అలా జరిగితే నేను ప్రాణత్యాగం చేస్తాను అన్నారు బోధేంద్రులు. ఆ జ్ఞానసాగరుడు ప్రాణం వదలగా వారికి ఉత్తరక్రియలు చేసి గురువు గారిని దర్శించి తాను ప్రాణత్యాగం చేస్తానగా గురువు సూచన మేరకు సన్యాసం తీసుకుని కాశీలో గురుగారి వద్ద 8 ఏళ్లు శిక్షణ తీసుకున్నారు. అప్పుడు గురుగారి సూచన మేరకు పూరి క్షేత్రం మీదుగా కాంచీ క్షేత్రానికి పయనమయ్యారు. పూరి క్షేత్రంలో లక్ష్మీధర కవి అనే పండితుడు రచించినటువంటి నామకౌముది అనే గ్రంథాన్ని అధ్యయనం చేయవలసిందిగా గురువు గారు సూచించారు. పూరి క్షేత్రం చేరిన తర్వాత పండితులు ఇల్లు వెతుక్కుంటూ వెళ్తూ ఒక అడుగు మీద కూర్చున్నాడు. అక్కడ ఒక విప్రుడు అలసిపోయి వచ్చి కూర్చుని ఉంటే ఆయన వద్దకు ఒక బురకా ధరించినటువంటి స్త్రీ వచ్చి నాథ అని ఏడుస్తూ పాదాలపై పడింది. దాని పూర్వమైన కథ ఈ విధంగా ఉంది. ఆ పండితుడు ఉత్తర దేశానికి చెందినవాడు. అప్పటి లేఖ్యపాలకులు వారి ఇంటిలను చొరబడి ఆ స్త్రీని అపహరించి తీసుకుపోయారు. ఆయన తన భార్య కొరకు వెతుకుతూ దేశాటనం చేస్తూ ఇక్కడికి వచ్చారు. అదే సమయానికి ఆయన భార్య కూడా, ఆ స్త్రీ బురకా ధరించినటువంటి స్త్రీ కూడా అక్కడికి వచ్చి ఆయన కాళ్లపై పడింది. నీవెవరు అని అడగగా, నేనే మీ భార్యను, ఆనాడు నన్ను అవసరం చేసి అపహరించి బానిసగా ఉంచారు, వారి నుంచి తప్పించుకుని వచ్చి మీకోసం వెతుకుతుండగా మీరు ఇక్కడ కనిపించారు అని అన్నది ఆమె. నన్ను మీ దాసిగా తీసుకోండి, భార్యగా ఎలాగూ స్వీకరించలేరు అనగా దానికి ఆ విప్రుడు, నిన్ను వెతుకుతూనే ఇక్కడికి వచ్చాను, నేను నిన్ను భార్యగానే స్వీకరిస్తాను, కాకపోతే ఇక్కడ లక్ష్మీధర పండితులని అడిగి ఆ ప్రాయశ్చిత్తం ఏమో తెలుసుకుని అది చేయించి నిన్ను భార్యగా స్వీకరిస్తాను అని అన్నారు. ఆశ్చర్యకరంగా వీరందరూ కూర్చున్నటువంటి ఇల్లే లక్ష్మీధర పండితుల వంటిది. అప్పుడు ఇంట్లో లక్ష్మీధర పండితులు లేరు. ఆయన కొడుకైనటువంటి విశ్వనాథ పండితులు బయటకు వచ్చి తప్పకుండా ప్రాయశ్చిత్తం చేయవచ్చును, దానికి మూడు సార్లు రామనామం పలికి కోనేరులో మునిగితే ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని చెప్పారు. అప్పుడు వారి తల్లిగారు బయటకు వచ్చి, మూడు సార్లు అక్కర్లేదు, ఒక్కసారి రామనామం పలికితే తప్పకుండా ప్రాయశ్చిత్తం జరుగుతుంది అన్నారు. అప్పుడు బోధేంద్ర సరస్వతి స్వామి వారు దానికి ప్రమాణం ఏమిటి అని అడిగారు. అప్పుడు లోపల నుంచి నామకౌముది గ్రంథాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఆయన రాత్రి మొత్తం మేల్కొని ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసి నామవైభవాన్ని అందరికీ తెలియజేస్తాము అని అన్నారు. తెల్లవారకట్ల అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి జగన్నాథ తీర్థానికి వెళ్ళి అందరూ చూస్తుండగా ఆమె దీర్ఘాలోనే రామనామం పలుకుతూ ఉనికింది. తిరిగి లేచేటప్పటికి స్తోత్రీయ కృహిణి ఆహార్యంతో బయటకు వచ్చింది. అది చూసి జనాలందరూ కూడా రామనామాన్ని జపించారు. సిద్ధుల సన్నిధి తక్షణ ఫలితాన్ని అందజేస్తుంది. నామం వల్ల ఆంతరంగిక సూక్ష్మ శరీరానికి శుద్ధి జరిగి తీరుతుంది. సిద్ధుడు తపస్వి యోగి అయిన బోధేంద్ర సరస్వతి స్వామి వారి సన్నిధి వల్ల ఆ శుద్ధి బాహ్యంగా కూడా కనిపించింది. సర్వశ్రీ గురుశరణారవిందార్పణమస్తు. స్వస్తి.
రాధిక గారు చాలా చాలా బాగా చెప్పారండి, చాలా బాగా పాడారు కూడా కదా.
అవును, ఆవిడ శివపదం పాటలు సౌందర్యలహరి కూడా నేర్పిస్తున్నారు కదా.
అవునవును, విషయ విద్యాభ్యాసంలో సౌందర్యలహరి క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా. అవును గురుగారు, మనకి చాలా ప్రవచనాల్లో నామం గురించి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు, నామం గొప్పతనం, నామం మహిమ ఏంటి అని. కానీ ఇలా నామయోగం అంటే ఇలా దానికంటే అదే ప్రత్యేక అంశంగా చెప్పడం నిజంగా మన అదృష్టం కదా, ఎంత జ్ఞానం ఇచ్చారో దీంతో.
అవునవును అవును. నీకు శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామి వారి గురించి ముందు తెలుసా ఈ ప్రవచనం కంటే ముందు?
అస్సలు తెలియదు నాకు, అసలు ఇదే మొదటిసారి వినడం. అసలు అలా ఒకరు ఉన్నారని, నామయోగాన్ని ఇలా చేశారని, ఈ పుస్తకాల గురించి కానీ ఏమీ తెలియదు. నిజానికి ఇలా ఎందరో మహాత్ముల గురించి గురుదేవుల వల్లే కదా మనకి అన్ని తెలుస్తున్నాయి. విశ్వవిజ్ఞాన యజ్ఞంలో కూడా ఎంత మంది గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా.
అవును. ఇంకో విషయం ఏంటి అంటే రామనామంతో ఇప్పటి వరకు ఎందరో మంది తరించారు కదా, వాళ్ళ గురించి నీకేమైనా గుర్తొస్తున్నాయా?
అవును, ఒక ప్రవచనంలో చెప్తారు గురుదేవులు, ఈ మధ్యనే అంటే కొన్ని సంవత్సరాల క్రితమే అట, ఒక పెద్ద ఆయన వాళ్ళ కొడుకులు దూరంగా ఉంటూ ఉండేవారట, ఆయన రామకోటి రాసుకోవడానికి అలవాట, ఆయనకి ఏదో ఒంట్లో బాగోక ఇలా హాస్పిటలైజ్ అయ్యారట ఆయన. అప్పుడు ఆయనకి బెడ్ రిడన్ లాగా ఆల్మోస్ట్, అప్పుడు ఆయనకి బెడ్ మీదే ఇలా శుభ్రపరచాల్సిన పరిస్థితి వస్తేనూ అర్ధరాత్రి నర్సులు ఎవరు లేకపోతే ఆయన చాలా బాధపడుతూ ఉంటే ఇద్దరు కాంపౌండర్లు వచ్చి ఆయనకి మొత్తం అన్ని క్లీన్ చేసేసి మంచి వస్త్రాలు మంచి బెడ్షీట్స్ వేసి వెళ్ళిపోయారట. పక్క రోజు పొద్దున నర్సు వచ్చి ఎవరు తాత ఇవన్నీ చేశారు అని అడిగితే ఇద్దరు కాంపౌండర్లు వచ్చారు అంటే, అప్పుడు ఆవిడ చెప్పింది, ఈ హాస్పిటల్లో అసలు నర్సులు తప్ప కాంపౌండర్లే లేరు అంటే ఆయన అసలు వలవల ఏడ్చేసి, ఓ రామా నా కోసం ఇలా చేసావా స్వామి అని చెప్పేసి ఇంకెప్పటికీ అప్పటి వరకు ఆయన వదలలేదు రాముల వారిని, ఇంకా గట్టిగా పట్టుకున్నారని చెప్పి ఈ విషయం అసలు చాలా రీసెంట్ గా జరిగింది అని కూడా గురుదేవులు ఉటంకించారు ఒక ప్రవచనం. నీకేమైనా గుర్తున్నాయా?
నాకు నువ్వు ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. గురువు గారు ఒక 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇది ఒక ప్రవచనంలో చెప్పారనమాట, ఎవరో అత్త కోడళ్ళు ఇద్దరు గొడవ పడుతూ ఉండేవాళ్ళు అంటే ఇద్దరు వేరే వేరేగా వచ్చి గురువు గారికి చెప్పారంట, ఇలా మా అత్తగారు ఇలా అంటున్నారు కోడలి ఇలా అని ఇద్దరు సెపరేట్ గా చెప్పినప్పుడు గురుదేవులు ఏమన్నారంటే అత్తగారికి ఒక సలహా ఇచ్చారంట, రామకోటి రాసుకో అమ్మా అని. ఆవిడ రాసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఇప్పుడు మేమిద్దరం బాగానే ఉంటున్నాము అని చెప్పారంట.
అసలు అద్భుతం కదా, భగవన్ నామమే సాత్విక ప్రవృత్తిని పెంచుతుంది అని ఎప్పుడు గురుదేవులు చెప్తూ ఉంటారు కదా. రామాయణం రాకపోతే రాయడం రాకపోతే రామకోటి అని రాసుకోండి అని అంటారు.
అవునవును. ఇక మనము తర్వాత వ్యాఖ్యాతని పిలుద్దామా. శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామి వారి గురించి రాసిన పుస్తకాలు నామకీర్త వైభవం గురించి వాసు గారు చెప్తారు ఇప్పుడు.
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. బ్రాహ్మణ స్త్రీకి శుద్ధిని పుణ్యజన్మను అనుగ్రహించిన జగదేక బంధువు బోధేంద్ర దేశికులు లక్ష్మీధర కవి రచించిన నామకౌముది గ్రంథాన్ని స్వీకరించి పురీక్షేత్రం నుండి బయలుదేరి కాంచీ చేరుకున్నారు. ఆయన ఎప్పుడూ కాషాయ వస్త్రం ధరించి గోపీచందనము ఊర్ధపుండ్రంగా పెట్టుకునేవారు. తర్వాత వారి యొక్క రచనల గురించి తెలుసుకుందాం. తన గురువు చెప్పిన విధంగా నామమహిమ గురించి మూడు గ్రంథాలను రచించారు. ఒకటి భగవన్నామ రసాయనం, రెండవది భగవన్నామామృత రసోదయం, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది, మూడవది నామామృత రసార్ణవం. నామమహిమ గురించి మూడు గ్రంథాలను వ్రాశాడంటే నామమహిమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. అప్పటి కాలంలో నామమే గొప్పదని చెప్పిన వాళ్ళలో కూడా కొన్ని వికారాలు వచ్చాయి. అదే శివకేశవాభేదం. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి రెండు మహాగ్రంథాలను రచించారు. ఒకటి హరిహర భేద ధిక్కారము, రెండవది హరిహరాద్వైత భూషణం. నువ్వు నీ దేవతను ఎలాగైతే భక్తి కలిగి ఉన్నావో ఇతర దేవతలు కూడా వారికి అభిన్నులనే భావంతో వారిపై కూడా భక్తి కలిగి ఉండాలని ప్రతిపాదించారు. తర్వాత పీఠాధీశ్వర బాధ్యతలు. ఈ లోపల చాలా కాలం నుండి కాశీలో గడిపిన వారి గురువుగారు విశ్వాధికేంద్ర సరస్వతి గారు కాంచీపురానికి తిరిగి వచ్చారు. గురువుగారు రాగానే తాను వ్రాసిన పుస్తకాలను గురువు ముందు పెట్టారు. గ్రంథాలను చూసి సంతోషించిన గురువుగారు ఇక తాను కూడా సిద్ధి పొందాల్సిన సమయం వచ్చిందని, తన తదనంతర పీఠాధీశ్వరులుగా ఉండాలని 28 ఏళ్ల బోధేంద్ర సరస్వతి స్వామిని 1638లో పీఠాధిపతిగా చేశారు. ఆయన 54 ఏళ్ల పాటు పీఠాధీశ్వరులుగా ఉన్నారు. తర్వాత స్వామివారి యొక్క సంచారము, ప్రబోధలు, నామకీర్తన మహిమ. కలియుగంలో మానవులు తరించడానికి భాగవత ధర్మమైన సాత్విక ప్రవృత్తి, తాత్విక చింతన, జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి భక్తితో నామయోగం వెళ్ళాలి. పీఠాధీశ్వరులైనాక పరివ్రాజక ధర్మాన్ని అనుసరించి ధర్మ జ్ఞాన వైరాగ్యములతో కూడిన నామయోగాన్ని ప్రబోధిస్తూ సంచరించారు. ఆయన చెప్పిన ప్రధాన ఉద్దేశం తారక మంత్ర వ్యాప్తి. రామనామమే మనల్ని తరింపజేయగలిగేదని నామోపదేశం చేస్తూ సంచరించారు ఆయన. బోధేంద్ర సరస్వతి స్వామివారి బోధలలో ప్రధాన సారాంశ వాక్యాలలో ఒకటి, వేదోక్త ధర్మాలన్నిటి ఫలితం ఇవ్వగలిగే శక్తి నామకీర్తనకు ఉన్నది. ఏ యుగంలోనైనా నామమే తరింపజేస్తుంది. కలియుగంలో భగవన్నామం మాత్రమే తరింపజేస్తుంది. తర్వాత స్వామివారి అనుగ్రహం చేత మూగబాలునికి మాటలు రావడం. ఈ మహానుభావుడు దేశ సంచారం చేస్తూ పెరంబూర్ అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ నియమనిష్ఠలు కలిగిన ఒక శ్రోత్రియ కుటుంబం ఆహ్వానం మేరకు వసతి ఏర్పాటు చేశారు. వారి పిల్లవానికి మూగ. వారు తమ పిల్లవాని మూగ బాధతో కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఆ పిల్లవాణ్ణి స్వామికి దండం పెట్టించారు. విషయం అర్థం చేసుకున్న స్వామివారు రామ 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 అన్నారు. వెంటనే ఆ పిల్లవాడు రామ 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 అంటూ పలుకులొచ్చాయి. నామం చెబితే వెంటనే పిల్లవానికి పలుకులు రాలేదు. స్వామివారు భోజనం చేశాక మిగిలిన పదార్థం తిన్నాడు ఆ పిల్లవాడు, దానితో పలుకులు వచ్చాయి. తర్వాత బోధేంద్ర సరస్వతి స్వామివారి విదేహముక్తి పొందుట. స్వామివారు సంచారం చేస్తూ జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారికి శ్రీచక్ర తాటంక ప్రతిష్ఠ చేశారు. తిరిగి వస్తూ కుంభకోణం దగ్గర గోవిందపురం అనే ప్రాంతంలో కూర్చుని క్రమంగా సమాధి స్థితికి వెళ్ళి 1692లో విదేహముక్తిని పొందారు. దివ్యమైన వారి సమాధి దగ్గర రాత్రి కానీ శబ్దం లేని సమయంలో కానీ సమాధి దగ్గర చెవి పెడితే రామనామం ఇప్పటికీ వినబడుతుంది. తర్వాత వారి సంప్రదాయాన్ని అనుసరిస్తున్న వారి గురించి తెలుసుకుందాం. వీరు చూపిన మార్గం చేత ప్రభావితులైన మహాత్ములు ఒక సంప్రదాయాన్ని ఏర్పరుస్తూ భక్తి, కీర్తన, నామభజన సంప్రదాయాలను వ్యాపింపజేశారు. ఇలాంటి వారిలో హరిదాస్జీ మహారాజ్ తమిళనాడుకు చెందినవారు, కృష్ణప్రేమి మొదలైన వారు ఉన్నారు. ఆయన్ను ఆచార్యులుగా ఆశ్రయించాల్సిన స్మరించాల్సిన శ్లోకం, భగవన్నామ సిద్ధాంత నిర్ధారణ ధురంధరన్ అపార కరుణాసింధుం బోధేంద్రం గురుమాస్టయే. ఇలా చేస్తే నామం యోగమయ్యేటట్లు ఆ గురువే చూసుకుంటారు. గురుకృప వల్లని నామం యోగమవుతుంది, లేకపోతే నామం ఉచ్చారణలో ఆగిపోతుంది. శ్రేయస్సుకు హేతువు లేవో వాటిలో శిఖామణి అయిన శ్రీరామనామము జయించుగాక. శ్రీ గురుభ్యో నమః.
వాసు గారు చాలా బాగా చెప్పారు. అసలు స్వామివారు ఎన్ని గ్రంథాలు రచించారో కదా.
అవును, అసలు ఆశ్చర్యం. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, గురుగారు చెప్తారు ప్రవచనంలో భగవన్నామ ఎలా పలకాలి, అసలు ఎలా ఉండాలి ఆ స్థితి అంటే, చైతన్య ప్రభుగా అంటారు కదా కృష్ణ పరమాత్మతో, నయనం గలద శ్రుధారయ వదనం గద్గద హృదయాగిరా పులకై నిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి. ఎప్పుడు స్వామి నీ పేరు అనగానే నాకు ఒళ్ళు పులకరించి కళ్ళంబట్ నీళ్ళు వస్తూ గొంతు గద్గద అయిపోవాలి, అలాంటి స్థితి కావాలి అని చైతన్య ప్రభు అంటారు. అదే మన గురుదేవులు ఏమంటారు, శివాని నంతనే చెమరించు కనుదోయి, శివాని నంతనే చెమరించు కనుదోయి, పులకరించడి ఒడలు పొంగిపోయడి ఎడదా, చాలునయ్యా ఇదే శాశ్వత ఐశ్వర్యము, ఇది ఒక్కటి ఉమా. ఇలా అంటారు, ఇలా కోరుకోవాలి, ఇంకొకటి అడగను అంటారు గురుదేవులు. అయినా వారు మన కోసం రచిస్తారు ఇలాంటి.
అలాంటి స్థితి నాకు ఎప్పటికొస్తుందో, అసలు భగవద్నామం అనటానికి అర్హత ఉందా అనిపిస్తుంది అప్పుడప్పుడు.
ఆ పరిస్థితి అదే. అయ్యా మనం ఏం భయపడకలేదు, దానికి కూడా మన గురుదేవులు ఎలా ప్రార్థించాలో చెప్పేశారు కదా, హరుని తలచిను తించుటకు అర్హుడనా నేను, అగజాపతి అర్చనలకు తగుదునా నేను, హరుని తలచిను తించుటకు అర్హుడనా నేను అంటూ ప్రార్థించామనుకో, ఒక పక్కన ప్రార్థిస్తూనే మన తప్పులన్నీ ఒప్పేసుకుంటే ఆయనకి ఎలాగో తెలిసిపోతాయి, అందుకే ఒప్పుకోవడం బెటర్ అని చెప్తారు కదా గురుదేవులు. అలా చెప్పామంటే ఆయన అర్హతల గురించి ఆయన చూసుకుని పాపాలన్నీ తొలగించేస్తారు, కాబట్టి ఏం బాధపడక్కర్లేదు అంటూ అంటూ ఉంటే ఎప్పటికైనా రాకపోదు కదా కృష్ణ పరవర్త చెప్పినట్టు శనై శనై.
అవును, స్వామివారు సమాధి గురించి చెప్పినప్పుడు విషయం విన్నావా నువ్వు, ఎంత ఆశ్చర్యమో కదా.
అవును అసలు, అక్కడికి వెళ్ళి ఇప్పటికీ అలా రామనామం వినిపిస్తుందంటే అద్భుతం. మనం ఎప్పుడైనా వెళ్ళి చూడగలిగితే బాగుండు. అదే అంటారు కదా గురుదేవులు, మన దేశంలో మహాత్ములకి ఇప్పటికి కూడా కొదవలేదు అని చెప్పి చెప్తారు కదా. మనకు కనిపించట్లేదు ఏంటంటే మన మన బోటి వాళ్ళే కనిపించను.
అవును, ఇప్పుడు మనము తర్వాత స్పీకర్ని పిలిచేద్దాము. శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామివారు ఈ పుస్తకం రాసే ముందు ఎవరికి ప్రార్థన చేశారు, దాని తాత్పర్యం ఏమిటో పద్మగారు చెప్తారు ఇప్పుడు.
శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు నామానికి ఆచార్యులైనటువంటి బోధేంద్ర స్వామి వారిని తలుచుకుంటే నామంపై భక్తి ఏర్పడుతుంది అని వారి స్మరణతోనే ప్రారంభించారు. భగవన్నామ సిద్ధాంత నిర్ధారణాధునందర అపార కరుణాసింధు బోధేంద్రం గురుమాశ్రయే, ఈ ప్రార్థన శ్లోకంలో కూడా నామమహిమే ఉటంకిస్తుంది అని వివరించారు గురుదేవులు. సదా సర్వేశ్వర జంతోహం సర్వారిష్ట నివారకరం శ్రీరామ నామదేతు శ్రేయో హేతుష్కామణి. రామనామానికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఎల్లవేళల సర్వ ఐశ్వర్యములను ఇస్తూ సర్వ అరిష్టాలను పోగొడుతుంది అంటూ కైవల్య ఉపాయములన్నిటిలోకి కూడా శిఖామణిగా ఉన్న రామనామము వర్ధిల్లు కాక అని చెప్పారు బోధేంద్ర స్వామి వారు. సనాతన ధర్మానికి వేదమే మూలం. సదానందం అనేది ఒక తత్వం, దానికి ఏ నామరూపాలు లేవు. జగక్షేమం కోసం ఆ తత్వం రెండు రూపములు ధరించింది. ఆ రూపములు శివ కేశవ అని తత్వంగా ఏవి ఉన్నాయో ఆ రెండు నామములుగానే ఆ తత్వం అవతరించింది అని వివరించారు. ధ్యానంలో భగవద్మూర్తిని పట్టుకోవడం అంత సులభం కాదు. నామాన్ని ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా సులభంగా పలకవచ్చు. జగక్షేమం కోసం భగవద్నామములే ఏర్పడ్డాయి. భగవద్నామము శబ్ద రూపము, శబ్ద అవతారములే. తపస్సిద్ధులకి దహరాకాశమునందు శబ్ద రూపముగా ప్రకటితమయ్యాడు భగవంతుడు. భగవంతుడికి నామరహిత అని ఒక నామం. సులభంగా వస్తే విలువ తెలియదు. దయారూపుడైన వాడు ఏ నామములో వచ్చాడో ఆ నామరూపుడైన పరమాత్మ నా వక్త్రమునందు ఉండుగాక అని ఆయన భగవంతుడిని గుర్చి స్మరించారు. హరి, ఈశ అని ఏ బ్రహ్మము ఉన్నదో ఆ సదానంద బ్రహ్మము రామ అన్న నామముతో నా వక్త్రమునందు ఉండుగాక. పూర్వేంద్రులకు రామనామం వ్యాప్తిపై ఉన్న ఆసక్తి సిద్ధాంతము వీటన్నిటి గురించి ఆయన ఈ శ్లోకాల్లో వివరించారు అని మనకి గురువుగారు వివరించారు. ఒక మంత్ర శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రాజీవము అన్నారు కవి త్యాగరాజుల వారు. ఓంకారములో ఆవు మా కారములు, రామాలో రకార ఉకార మకారములు ఉండడం వల్ల బ్రహ్మమే తారకమయ్యింది అని పద్మపురాణంలో స్పష్టంగా చెప్పారు అని ఇక్కడ వివరించారు. జన్మతః భగవత్ జ్ఞానాన్ని పొందడానికి అనుకూలంగా లేని జన్మలు వచ్చినప్పటికీ సర్వ దుర్లక్షణాలని దగ్ధం చేయగలిగే శక్తి రామనామానికి ఉన్నది అని, రామనామాన్ని కీర్తన చేసి రామతత్వాన్ని తాను అనుభవంలోకి తెచ్చుకుని తిరిగి చెప్పగలిగిన గొప్ప కవి అయిన వాల్మీకి నమస్కారము అంటూ ఇక్కడ రామనామము నుండి తత్వానికి వెళ్ళిపోయిన ఆ కీర్తన వల్ల వాల్మీకి గురించి ఇక్కడ గురువుగారు చెప్పి ఏమన్నారు అంటే, ఉత్తమ జాతికి చెందిన వాళ్లే కాకుండా ఉత్తమ జాతికి చెందిన వాళ్ళు ఆ తర్వాత క్రింది జన్మలుగా ఉన్న వాళ్ళు అంటే జ్ఞానానికి అనుకూలత లేని జన్మ ఇస్తున్న వాళ్ళకి కూడా నామం వల్లే ఎలా ముక్తి పొందారు అని చెప్పి ఆ అలాంటి ఆ రాముడు ఎప్పుడు నా వాక్కు దగ్గర ఉండాలి అని చెప్పి ఇక్కడ గురువు గారు వివరించారు. తాను మాట్లాడే ప్రతి మాట రాముడే కావాలి అని అనుకోవాలి అని, ఏదో కాసేపు ఒక పాట 10 మాటలు మాట్లాడేసి తర్వాత ఒక మాట రామ అంటే సరిపోదు, నిరంతరం మన వాక్కునందు ఆయన రామ రామ అనే ఉండాలి అని చెప్పి ఇక్కడ వేదవేత్తలకు సామాన్యులకి కూడా రామనామే దిక్కు అని వివరించారు. తర్వాత ఇక్కడ రామనామాన్ని గురించి రామతత్వాన్ని గురించి చెప్తూ అభయం సర్వభూతేభ్యో ఏతద్ వ్రతం మమ అని చెప్పి ఇక్కడ రాముడిలో ఉన్న శరణాగత తత్వాన్ని, సర్వదేవతల స్వరూపం కూడా ఆ సీతారాములే శివపార్వతులే అని ఇక్కడ అభేద దర్శనాన్ని గురించి బోధేంద్రులు ఆయన రచించిన 6 ఉల్లాసములు అంటే అధ్యాయాలుగా ఉంటూ ఈ నామామృత రసోదయంలో ఈ అద్భుత విషయాన్ని అంతా తెలియచేశారు అని చెప్పి గురుగారు ఇక్కడ వివరించారు. ఈ గ్రంథంలో నామవిద్య అనేది పరమ ప్రమాణము అని చెప్పి సకల జగత్తుని అనుగ్రహించడానికి సకల జగత్తు ఉత్పత్తి స్థితి లయాలకు కూడా హేతు అయినటువంటి సర్వేశ్వరుడే, సకల ప్రాణి హితాన్వితుడై శంకర భగవత్పాదులుగా అవతరించారు అని చెప్పి అలా అవతరించిన ఆయన కూడా జగదీశ్వరుడి యొక్క నామ ఉత్కృష్టతను వివరించారు. అంటే ఎంత వేదాంతాన్ని ప్రతిపాదించారో అంతే విధంగా విష్ణు సహస్రనామాన్ని అది చెప్తూ ఈ నామ కీర్తన యొక్క ఉత్కృష్టతను కూడా ఆయన ప్రకటించారు అని చెప్పి చెప్తారు గురువు గారు. తర్వాత ఇక్కడ ఈ నామ ఉత్కృష్టతను ఇచ్చేస్తూ ఈ నామకీర్తనల్లో ముఖ్యంగా 6 విధాలుగా వేదం ప్రతిపాదించింది నామ విద్య అని చెప్పి చెప్తూ అందులో ఒకటి నా వేద విధిత్వము, అంటే ఈ నామ విద్య అనేది వేదం ప్రతిపాదించిన మార్గమే అని చెప్పి, తర్వాత సకల పాపక్షయం, ఇది సకల పాపాల నుండి నామం అన్నది నామకీర్తనం కంటే గొప్ప ఉపాయం లేదు, ఇది పాపల పాపక్షయాన్ని కూడా చేస్తుంది అని చెప్పి వివరించారు. తర్వాత అంగరాహిత్యము, ఒక పెద్ద కర్మ చేసినప్పుడు అది ఫలించాలి అంటే దానికి అంగంగా మరికొన్ని కర్మలు చేయాలి, చేస్తేనే అది పూర్తవుతుంది సాంగోపాంగంగా, అంటే అదే నామవిద్యకి ఇక్కడ అలాంటి సాంగోపాంగం అంగాలు అవి అవసరం లేదు, దానికి అదే పూర్ణము అని చెప్పి చెప్తారనమాట. సకల పురుషార్థ హేతుత్వం, అంటే ధర్మ అర్థ కామ మోక్షాలని కూడా ఇవ్వగలిగింది నామ విద్య అని వివరించారు. తర్వాత కాల దేశ నియమ రాహిత్యం, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా చేసుకోవచ్చు, మంత్రానికి కొన్ని విధి నిషేధాలు అధికారాలు ఉన్నాయి కానీ నామానికి అలా ఏం లేవు అని వివరించారు. దీనికి సర్వాధికారత్వం, అంటే అందరూ అధికారులే అని చెప్పి, వేదోక్త సకల ధర్మాపేక్ష నిరవధికోత్కృష్టం,
అంటే సకల వేదములు ఇచ్చేటువంటి సర్వ ఫలముల కంటే నిర్వాధిక ఫలం ఇవ్వగలిగింది నామము. సాధన చాలా సులభం, సర్వశాస్త్రముల వైభవం నామవేదము అని చెప్పి గురువు గారు ఇక్కడ పూర్తి చేశారు. ఈ నా వరకు చెప్పండి, తర్వాత దాన్ని వివరిస్తారు. సర్వ శ్రీకృష్ణ చరణార్థమస్తు.
చాలా బాగా చెప్పారు పద్మ గారు. ఇక్కడ రాముల వారి ఆ శ్లోకం అంటే నాకు ఎంత శరణాగతి గురించి చెప్పిన శ్లోకం ఉంది కదా, అది ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కదా.
ఏ శ్లోకము?
అదే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. విభీషణుడు శరణాగతి కోరుకోవడానికి వచ్చినప్పుడు శరణాగతి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే డిస్కషన్ అంతా అయిపోయాక రాముల వారు ఇది చెప్తారు కదా, ఒక్కసారి ఒకే ఒక్కసారి నేను ఈ వాణ్ణి అని చెప్పి నన్ను శరణం అంటే నేను అన్ని భూతాల నుంచి కాపాడుతాను అని చెప్తారు. అది
అవునవును, ఇక్కడే కదా నారాయణ తత్వం కూడా బయటపడిపోతుంది ఈ శ్లోకం దగ్గర.
అవునవును.
మరో ముఖ్య అంశం విశేషం ఏంటి అంటే శివకేశవులకు తేడా చూపించకూడదు.
అది మన నూరు చేశారు కదా గురుగారు.
అవును, రామాయణంలో కూడా రాముల వారిని శివుడితో పోలుస్తారు.
అవునా, అది ఎక్కడ ఏ ఘట్టం అది?
అది ఎక్కడ అంటే పంచవటి దగ్గర అరణ్యవాసంలో ఉన్నప్పుడు పంచవటి దగ్గర ఒక రోజు స్నానం చేసి గోదావరి నదిలో స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు కొంత దూరంలో లక్ష్మణస్వామి ఉంటారు, అతనేమో నందిగాను పక్కన సీతమ్మ తల్లేమో రాముల వారి పక్కన సీతమ్మ తల్లేమో పార్వతీదేవి గాను. రాముడు అప్పుడే స్నానం చేసి వచ్చారు కనుక పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి అన్నమాట తల మీద నుంచి, అది శివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా వాల్మీకి రచించారన్నమాట.
అద్భుతం కదా, నువ్వు ఇది చెప్తుంటే నాకు నాకు నిజానికి భాగవతంలో కూడా కృష్ణ పరమాత్మని బాలకృష్ణుని శివుడితో పోలుస్తూ పోతన్ గారు వర్ణిస్తారు. అది కూడా గురుదేవులు చాలా బాగా మనకు బోధించారు. అదేంటంటే కృష్ణ పరమాత్మ గోధూలి వేళలో యశోద మెదడు చూస్తుంటే వస్తూ ఉంటారు, అప్పుడు వచ్చేటప్పుడు మట్టంతా పూసుకుని ఉంటారు. అదేమో భస్మ లేపనంగాను వాళ్ళ అమ్మ పెట్టిన కస్తూరి తిలకము ఆడుకుని ఆడుకుని అది ఇలా అయిపోయి మూడో కన్నుగాను, వాళ్ళ అమ్మ వేసిన ముత్యాల హారాలన్నీ పాముల హారాలుగా ఉండి శివుళ్ళ ఉన్నాడు అని చెప్తూ వర్ణిస్తారు పోతన్న గారు.
అవునవును.
అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఈ పాటలు చెప్పారు గురుదేవులు, అదేంటంటే అద్వైతం భక్తి గురించి. అద్వైతం వేరు భక్తి వేరు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది అని చెప్పి చాలా ఇదిగా వివరించారు. అండ్ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మన పరమాచార్య వారు ఎప్పుడు అనేవారు అద్వైతే అసలే అద్వైతే కంటే భక్తుడు ఇంకోటి ఉంటాడా, అద్వైత అంటే అంతా పరమాత్మ తనతో సహా అంటే ఇంకా ఇంకేది లేదు అంటే అంతకంటే భక్తి ఉంటుంది అని చెప్పి అంటారు అని కూడా చెప్తారు కదా.
అవును. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే బోధేంద్ర సరస్వతి స్వామి గారు రామనామము ఎప్పుడు నా నోట్లో అంటూ ఉండాలి అన్నారు కదా. మనకి రఘువంశంలో కూడా 11వ సర్గలో ఒక శ్లోకం ఉంటుంది.
ఏంటది?
రామచంద్ర చరణార విందయో అంతరంగ చరణ భృంగలీలయా తత్ర సంతి రసాశ్చతుర్విధ స్థాన్యద రుచి సదైవ నిర్విష.
నేను భావం ఏంటో చెప్తావా?
భావం ఏంటి అంటే రామచంద్రుడు పాద పద్మాలు పట్టుకో ఓ అంతరంగం అనే తుమ్మెదా అని. ఎందుకంటే మన మనసు ఎప్పుడు ఏదో ఒకటి ఇది కావాలి అది కావాలి అని తిరుగుతూ ఉంటుంది కదా. మన మనసుని తుమ్మెదతో పోల్చి ఆ పాద పద్మాలను పట్టుకుంటే అందులో ఉన్న మకరందాన్ని తీసుకోవచ్చు. ఆ మకరందం ఏం చేస్తుంది అంటే అన్ని చతుర్విధ పురుషార్థాలు ఇస్తుంది. అది ఎప్పటి వరకు తీసుకోవాలి అంటే ఇప్పటి వరకు సదైవ ఎప్పటికీ తీసుకుంటూ ఉండాలి అని చెప్పారు. అందుకే కదా శూర అహల్యను చూచి బ్రోచితివి ఆ రీతి ధన్యు చేయి త్యాగరాజ గేయమా శ్రీరామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే అని త్యాగరాజ స్వామి పాడారు. పాదమే కాదు పాదధూళి కూడా పాపనాశనాన్ని పోగొట్టి సుస్థితిని స్వస్తిని ఇస్తుంది. అహల్యాదేవి తపస్సు చేస్తూ ఉంటే రామచంద్రమూర్తి వచ్చినప్పుడు పాదధూళిలు తగలగానే అహల్యాదేవికి పూర్వరూపం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆ తల్లి రామచంద్రమూర్తిని దర్శిస్తుంది. అప్పుడు రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడంటే చతుర్భుజాలతో పైన రెండు చేతుల్లో శంఖ చక్రాలు పట్టుకొని ఒక చేతిలోనేమో మరొక చేతిలో ధనుసు ఇంకో చేతిలోనేమో బాణం పట్టుకొని ఉంటారు. అప్పుడు ఆ తల్లి రామచంద్రమూర్తిని స్తోత్రించి ఒక కోరిక కోరుకుంటుంది. ఆ కోరిక ఏంటి అంటే, స్వామి నేను ఎప్పుడు ఎక్కడున్నా కానీ నీ పాదపద్మాలను నమస్కరించే భక్తిని నాకు ప్రసాదించు అని కోరుకుంటుంది.
మనం కూడా కోరుకోవాలి.
అవును, ఇలా రాముడి గురించి కృష్ణుడి గురించి చెప్తూ ఉంటే మనకి సమయమే తెలియదు. మనము నెక్స్ట్ అవును మనము నెక్స్ట్ కీర్తన గారిని పిలిచేద్దాము. నామవిద్య ప్రమాణము, నామము యొక్క స్వరూపము, ప్రయోజనాలు, సాధనా విషయాలు, నామవిద్య అందించిన గురువుల గురించి కీర్తన గారు చెప్తారు.
నమస్కారం అండి, వినపడుతోందా?
వినిపిస్తుందండి.
ఓం శ్రీ మాతే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. పద్మగారు చాలా చక్కగా నామం యొక్క 7 లక్షణాల గురించి మనకి చెప్పారు. సో ఇంత సులభమైన నామం గురించి, నామం గురించి అందరూ ఎందుకు ఎంతగా ఆలోచించట్లేదు, ఇంత తేలిగ్గా ఎందుకు చూస్తున్నారు అని చెప్తున్నప్పుడు గురువుగారు ఒక మాట చెప్పారు. పాండిత్యం కష్టంగా ఉంటుంది కాబట్టి అందరికీ అదేదో గొప్ప విషయం అని అనిపిస్తుంది. నామం పలకడానికి, నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది కాబట్టి సులభమైనది తేలిగ్గా దొరికితే అందరూ చిన్నచూపే చూస్తారు కదా. అందుకని నామానికి అంత ప్రాముఖ్యత రావట్లేదు, ఉండట్లేదు అని చెప్పారు. మనకి అందరికీ ఎట్లా అలవాటైపోయిందంటే, సులభ ఉపాయం చెప్పారంటే అది ఎందుకు చెప్తారు, అంత సులభంగా ఎందుకు ఉంటుందనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే, మనకి లేనిది ఉన్నదనుకునే భ్రాంతి అలవాటైపోయి దానివల్ల ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వల్లే మనకి రకరకాల జన్మలు వస్తున్నాయి. ఇంత సులభోపాయమైన నామం గురించి అత్యంత సులభకర దారిలో చెప్పినా కూడా మనం అందరం చాలా శంకిస్తున్నాం. కష్టమైన సత్కర్మలు అనేక జన్మలో చేస్తే తప్ప వాటి ఫలితంగా మనకి ఈ సులభమైన నామము దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కారణ లక్షణం కార్యంలో కనపడినట్టు, మట్టికుండలో మట్టి కనపడినట్టు సులభమైన బ్రహ్మ లక్షణం ఆయన ధరించిన నామంలో కూడా కనపడు. అందుకనే ఈ నామం ఇంత సులభ ఉపాయమైంది. ఇలా ఈ నామం యొక్క లక్షణాలు 7 ఉన్నాయి కాబట్టి అవి వాటి వలనే గురువైన ఆదిశంకరులు నామసహస్ర భాష్యము ముందుగా గీతా భాష్యానికి ముందే రచించారు. అందులోనే నామ యొక్క ప్రాశస్యం గురించి సంపూర్ణంగా ప్రకటించారని చెప్పి గురువు గారు చెప్పారు. ఇప్పుడు మనకి ఈయన బోధేంద్రుల వారు రాసిన గ్రంథాలు, ఆయన మొదటగా రాసిన గ్రంథం భగవన్ నామామృత రసాయనం. అందులో నామం యొక్క గొప్పతనం గురించి ఆదిశంకరుల భాష్యాలు తీసుకుని రాశారు. ఇప్పుడు ఈ గ్రంథము భగవన్ నామామృత రసోదయం, ఈ గ్రంథం ఎందుకు రాశారనేది ఇప్పుడు మనకు వివరించబోతున్నారు. ఏదైనా గ్రంథం గురించి కానీ, విషయం గురించి కానీ చెప్పాలనుకున్నప్పుడు ప్రమాణాలని ముందుగా చెప్పాలని, అది ఆచార్యుల సంప్రదాయం అని గురువు గారు చెప్పారు. సో ఇప్పుడు ఆ ప్రమాణాలలోని ఎలా వివరించబోతున్నారో చూద్దాం. అద్వైత జ్ఞానము భక్తికి నామ విశేషానికి విరోధం కాదు. ఈ విషయం తెలుసుకోవడానికి గురువు గారు బోధేంద్రుల వారు చెప్పిన ప్రమాణాల గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే మనకి ఒక విషయం గురించి దాని ప్రాముఖ్యత తెలియలేదంటే మనం దాని గురించి ఎక్కువగా మననం చేయలేము. అందుకని ఈ నామ విద్యని అందించిన ఆచార్యులందరి గురించి, వారు రాసిన గ్రంథాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే దాని మీద శ్రద్ధ మనకి ఏర్పడి దాని గొప్పదనం మనం తెలుసుకోవడానికి. మొదటగా విశ్వాది కేంద్ర సరస్వతి స్వామి వారు రాసిన నామకౌముది గ్రంథం గురించి చెప్పారు గురువు గారు. అందులో విశ్వేశ్వర స్మృతి అనే అంశంలో నామం యొక్క సర్వ అధికారికతను అందరూ చేయవచ్చునని, ధర్మ ఉత్కృష్టతను, దానికి ఉన్న బహు ప్రయోజనాలని దానిలో వివరించారు. అనేకమైన ప్రమాణాలతో నిరూపించారు ఆ మహానుభావులు. నామకౌముదికి భాష గ్రంథం కూడా ఉంది, కానీ ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. దాన్ని రాసిన వారు అనంత దేవుల వారు. ఈయన కూడా అనేక ప్రమాణాలతో నామ విద్య యొక్క గొప్పతనాన్ని నిరూపణ చేశారు. రెండవగా వేదాంత విద్యలో ఆదిశంకుల తర్వాత శృంగగిరికి 12వ పీఠాధిపతులైన శ్రీమద్ విద్యారణ్యుల వారు రాసిన శంకర విలాసం అనే గ్రంథంలో కూడా పురుషార్థ సుధానిధి అనే దానిలో నామ మహత్యాన్ని గురించి వివరించారు. ఇప్పుడు వీరు మనం చెప్పిన వాళ్ళలో వీళ్ళందరూ అద్వైత సిద్ధం పాటించేవారే. అంటే అద్వైత సిద్ధం పాటించేవారు నామ మహత్యాన్ని గురించి ప్రతిపాదించారంటే ఇది ఎంత పరిపూర్ణమో మనం తెలుసుకోవడానికి చెప్పారు. మూడవది వేదాంత పంచదశి గ్రంథంలో జ్ఞానదీపిక అనే ప్రకరణంలో నామ మహత్యాన్ని గురించి కూడా చెప్పారు. నాలుగవదా మధుసూదనానంద సరస్వతి వారు రాసిన అద్వైత సిద్ధి, అది అద్వైతానికి ప్రామాణిక పరమ ప్రామాణిక గ్రంథం. ఆ గ్రంథంలో కూడా ఆయన అది రాశారు. ఈయన మధుసూదనానంద సరస్వతి వారు భగవద్గీతకి భాష్యం రచించారు గూఢార్థ దీపిక అనే పేరుతో. దాంట్లో మొదట్లోనే రామమహత్యాన్ని సంపూర్ణంగా తెలియజేశారు. రామమహత్యాన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ పొందుపరిచారు మనం ఇంకా తెలుసుకుందాం. ఐదవగా బాలకృష్ణానంద సరస్వతి వారు రాసిన సిద్ధాంత సిద్ధాంజనం అనే గ్రంథం గురించి చెప్పారు. ఆయన రాసిన ఇంకో గ్రంథమే పురుషార్థ రత్నాకరం. అందులో నామతరంగిణి అనే భాగంలో సంపూర్ణంగా నామమహత్యాన్ని వివిధ ప్రమాణాలతో నిరూపణ చేశారు. ఇంకొకటి హేమాద్రి వారు రచించిన భక్తాముక్త ఫలం అనే గ్రంథంలో కూడా నామమహత్యం గురించి చక్కగా చెప్పబడింది. మామూలుగా మనం ఏదైనా ఆర్టికల్ కానీ ఏదైనా పుస్తకం కానీ దానికి లిటరేచర్ రివ్యూ అని రాస్తాం, అలాగే దాన్ని ప్రమాణం అంటారు తెలుగులో. సో ఇప్పుడు ఈ నామమహత్యం యొక్క ప్రమాణ నామహత్యాన్ని మనకు తెలియజేయడానికి ఆచార్యుల వారి సంప్రదాయాన్ని పాటిస్తూ ఇన్ని ప్రమాణాలను మనకి చూపించారు. నామహత్యానికి పరమ ప్రమాణమైన గ్రంథములు ఎన్ని ఉన్నాయో దీన్ని బట్టి తెలిసింది కాబట్టి అవన్నీ మనం చదవలేకపోతున్నామని మనకు బాధ లేకుండా వాటన్నిటినీ అవపోసన చేసి నేను రాసిన ఈ గ్రంథం మీ అందరు చదివితే మీకందరికీ కూడా దాని ప్రాముఖ్యత తెలుస్తుందని చెప్పి బోధేంద్రుల వారు చెప్పారు. నామం ఎంత గొప్పదంటే సకల వర్ణాశ్రమాల వారు చేసుకోవచ్చు. సకల వర్ణాశ్రమాలంటే సనాతన ధర్మాన్ని అవలంబించేవారు. మళ్ళీ ఇంకొక కూడా చేసుకోవచ్చు అంటే అన్యులు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. అన్యులు అంటే ఎవరు? సనాతన ధర్మానికి చెందని వారు, అంటే ఇతర మతస్థులు కూడా ఆచరించవచ్చు. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే అందరూ ఆచరించుకోవచ్చు ఈ నామాన్ని మనం పఠించడం కానీ ఈ నామాన్ని చెప్పుకోవడం కానీ. అడ్డు ఆపు లేకుండా సకల పాపాలను పోగొడుతూ ఐహిక పరలోక సుఖములే కాకుండా మోక్ష సుఖాన్ని కూడా ఇచ్చే శక్తి గల నామాన్ని అనుసరించి మనందరం తరించవచ్చు. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారో చెప్తున్నారు. కొందరి పండితులు శంకాపూర్వకంగా చేసిన వ్యాఖ్యానాలు ఖండిస్తూ అందుకోసమని ఈ పుస్తకాన్ని రచించారు. ముందుగా రాసిన మొదటి పుస్తకం భగవన్ నామామృత రసాయనంలో నామం యొక్క గొప్పతనం ముందుగానే చెప్పబడింది. మళ్ళీ ఈ పుస్తకం రాయడానికి వెనకాల కారణం ఏంటంటే ఎంతో మంది వాళ్ళు కూబస మండుకాలాగా అంటే తమకు నచ్చిన సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ వాళ్ళు పూర్వ ఉత్తర మీమాంసలన్నీ చదవకుండా వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలకి ధీటుగా ఆయన ఈ గ్రంథాన్ని రచించారు. ఇంకొకటి ఇప్పుడు ఉల్లాసాల గురించి చెప్పారు. సో ఈ పుస్తకంలో ఉల్లాసాలు ఏమిటి? ఆరు ఉల్లాసాలు ఉన్నాయి. దాంట్లో మొదటి ఉల్లాసము ఏమిటంటే పాపముల వలన మనకి అందరికీ నామ వైముఖ్యత కలుగుతుంది. సో ఆ పాపములని మనము తగ్గించుకొని అయ్యో నేను ఇంత పాపాలు చేశానా అని మనకు ఒక ఆలోచన వచ్చి అప్పుడు మనం ఆ పాపాలు చేయడం తగ్గించి ఇంకా మనం అనేక పుణ్యాలు చేయడం వలన ఆ నామం పైన మనకి శ్రద్ధ కలుగుతుంది. పుణ్య సంస్కారాలు ఉంటేనే నామంపై మనకి ప్రీతి కలుగుతుంది. అటు తర్వాత మూడవ ఉల్లాసము నామశాస్త్ర భాష్యంలో శంకర భగవత్పాదులు చూపిన వేదోక్త మార్గం గురించి చెప్పారు. తర్వాత నాలుగవది విష్ణు పురాణము భాగవత పురాణాల్లో ఉన్న ప్రమాణాలు నామం గురించి ఉన్న ప్రమాణాల గురించి చెప్పారు. తర్వాత చతుర్వేదాల్లో నామ ప్రాశస్త్యం ఎక్కడుందో కూడా వివరించారు. ఆరవది నిత్యకర్మలకి నామం విరోధం కాదు అని ప్రతిపాదన చేస్తూ రాశారు. నామంపై పరిపూర్ణ అవగాహన కలుగుతుంది ఈ ఆరు ఉల్లాసాలు మనం వింటే. నామయోగం వినడమే యోగం, అదొక మనకి అది మనకి శ్రవణ యోగం. ఓం శ్రీ మాతే నమః. ఓం శ్రీ గురుభ్యో
నమః. చాలా చక్కగా వివరించారు కీర్తన గారు. ఇక్కడ మనం ఇందాక కూడా అనుకున్నాం కదా అద్వైతం భక్తి, ఇప్పుడు ఇక్కడంతా చెప్తే గురుగారు ఉటంకిస్తారు కదా ఈ గ్రంథంలో ఎంతమంది అద్వైత సిద్ధుల్ని ప్రమాణంగా తీసుకుని బోధేంద్ర సరస్వతి స్వామి వారు నామయోగం ఇది నామం విశిష్టత చెప్తూ ఉన్నారని. అంటే అద్వైతం వేరే భక్తి వేరే కాదని చెప్పి ఇప్పటికీ కానీ ఆదిశంకరుల్ని ఏదో ఒకటి ఇలా అనడం ఇలా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కదా. మొన్న కూడా చూసాం కానీ నువ్వు చూసావా గురుదేవులు గట్టిగా అన్నిటికీ సమాధానం చెప్పేస్తున్నారు గట్టిగా, మనం అది బాగా అర్థం చేసుకోవాలి.
అవును, అందుకనే ఆదిశంకరాచార్యుల వారు సంపూర్ణ జగద్గురువు అని కూడా గురువు గారు చెప్పారు. రెండవ రోజు అయితే గురువు ఆదిశంకరుని కానీ మన గురువుల్ని ఎవరైనా అంటే మన ధర్మానికి ఎవరైనా మన జోలికి ఎవరైనా వస్తే మన ధర్మం జోలికి వస్తే ఊరుకోవద్దు అని కూడా గట్టిగా చెప్పారు గురువు గారు సూత సంహిత రెండవ రోజు.
అవునవును, మనం అసలు ఈగ వాళ్ళని ఇవ్వకూడదు, మన గురువుల్ని ఆదిశంకరుని అసలు ఏమన్నా అంటే అసలు ఊరుకోకూడదు. అసలు అదే అంటారు కదా, సమన్వయించే వారే జగద్గురువులు, అన్నిటినీ ఒక దగ్గర సమన్వయించిన వారే జగద్గురువులు అని చెప్తారు.
అంతేకాక భేదాలు చూపిస్తుంటే వారు ఇంకా ఆచార్యులకు కూడా అర్హత కాదు అని కూడా గురుగారు చెప్పారు.
ఇంతకీ ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ నామం ఎలా యోగం అవుతుంది అని చెప్పి ఇందాక పద్మగారు చెప్పినది మీకు గుర్తుందా? నామం ఎలా యోగం అవుతుంది అని చెప్పారు కదా సప్త లక్షణాలు.
అవునవును, ఒకటేమో వేద విహితం అన్నమాట, వేదము ఒప్పుకున్న మార్గమే ఇది నామం.
రెండవదేమో సకల పాపక్షయ హేతుత్వం, అంటే పాపాలన్నింటినీ తొలగిస్తుంది.
మూడవది సకల పురుషార్థ హేతుత్వం అన్నమాట, అంటే అన్ని పురుషార్థాలు ఇస్తుంది అన్నమాట.
నాలుగవది అంగరాహిత్యం, అంటే ఇది దాని అంతటికి అదే సంపూర్ణం, మళ్ళీ దీనికి అంగాలు అన్ని అక్కర్లేదు.
ఐదవది వచ్చేసి కాలదేశ నియమ రాహిత్యం, అంటే కాలము దేశముతో పని ఏమీ ఉండదు. యాగము అవి ఇవి చేయాలంటే ఒక సమయము ఇదంతా చూసుకోవాలి, కానీ నామం అంటానికి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట.
ఆరవది సర్వాధికారికత్వం, అంటే ఉపాసనకి మంత్రాలకి అధికారం అది చూసిస్తారు గురువులు, కానీ నామం మాత్రం అందరూ అధికారులే, ఎవరైనా చేసుకోవచ్చు.
ఏడవది వచ్చేసి వేదములు ఇచ్చే నిరవధిక ఫలము ఇవ్వగలదు.
వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి చెప్పనా?
ఏంటి?
శ్రద్ధ, శ్రద్ధ, శ్రద్ధ.
శ్రద్ధ అంటే ఏంటి? దానిని ఎలా పెంపొందించుకోవాలో చెప్తావా?
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు కదా కృష్ణ పరమాత్మ. శ్రద్ధ అంటే గురువాక్యం పట్ల, శాస్త్రవాక్యం పట్ల ఆస్తిక్య బుద్ధి, అంటే విశ్వాసం. ఇప్పుడు మనకు అది ఎక్స్పీరియన్స్ లో లేకపోయినా పెద్దలు చూసారు శాస్త్రం చెప్తుంది అంటే ఇది నన్ను తరింపజేస్తుంది అనే ఒక శ్రద్ధ విశ్వాసం పెట్టుకుంటేనే కదా మనం అది చేయగలుగుతాం. కాబట్టి ఆ శ్రద్ధ అనేది ఉంటేనే ఏదైనా ఫలిస్తుంది. పెంపొందించుకోవడం అంటావా? యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. అవును, అడిగాలి.
ఇప్పుడు మనము
అనుకుంటానండి, కొంచెం మ్యూట్ పెట్టుకుంటారా, బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సరే చెప్పు.
ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్కి వెళ్ళిపోదామా మనము? నామం పట్ల భగవంతుని పట్ల విముఖత్వం ఎవరికి ఉంటుంది, జ్ఞానం ఎన్ని రకాలు అని ఉమాగారు చెప్తారు.
శ్రీ గురుభ్యో నమః. నామయోగ గ్రంథం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడమే కాకుండా ఎలా సాధనలోకి తీసుకోవాలి, వేద ప్రమాణాలతో చెప్పాలని ఈ ప్రణాళిక చేయడం జరిగిందన్నారు మన గురుగారు. భోగేంద్ర స్వామి వారు పండితుడు రచయితే కాకుండా పీఠాధీశ్వరుడు, అద్వైత సిద్ధుడు, యోగి, జ్ఞాని, తన తపస్సిద్ధ శరీరంతో నేటికి ఎందరో భక్తులను అనుగ్రహిస్తున్న మహానుభావుడని వివరించారు మన గురుగారు. అంతేకాకుండా ఈ మహాగ్రంథం పాపక్షయాన్ని కలిగిస్తుంది, మోక్షకారకమని చెప్పారు. వీరికి అనేక పాప సంస్కారములు పేరుకుపోవటం వల్ల భగవంతుని పట్ల విముఖత ఏర్పడుతుంది. దీనికి పరమ ప్రమాణంగా భగవద్గీత గ్రంథాన్ని చూపించారు. ఈ గ్రంథంలో ఆదిశంకరుల వివరణను ప్రమాణంగా చూపిస్తూ వారి సిద్ధాంతాలను చక్కగా బోధపడేలాగా వివరించారు. భగవద్గీతలో భగవానుడు చెప్పినట్లు, మమ మాయ విరిత్యయ, మాయలో పుట్టి మాయలో పెరిగి మాయలోనే బ్రతుకుతున్న మనకు ఆ మాయను దాటడం చాలా కష్టం. మాయ అంటే సత్యాన్ని గుర్తించలేకపోవడం, అసత్యాన్ని సత్యం అనుకోవడం. పరమాత్మ యొక్క శక్తి మాయ, దానిని దాటడానికి, మోక్షం పొందడానికి గట్టి ప్రయత్నం చాలా అవసరం. కానీ పరమాత్మ తనను ఆశ్రయించిన వారిని మాయ నుండి రక్షించుతానని అభయమిచ్చారు. నిర్గుణ పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి పొందడానికి సగుణ రూపమును నామరూపాలతో ఆరాధించాలి. ఇంకా ఇలా వివరిస్తున్నారు, పాండిత్యం వేరు, జ్ఞానం వేరు. పాండిత్యం పట్ల అవగాహన జ్ఞానం, కానీ మూర్ఖులు నామరూపాలను భజించరు. పాపములను చేయువారు మూర్ఖులు. అంటే భగవంతుని నామరూపాల మీద దృఢత్వం లేకపోవటం, పాపులు అనగా అనేక జన్మల నుండి కూడని పనులు చేయడం వలన ఆ పాప సంస్కారాలతో జీవించేవారు. వీరు క్రమంగా నరాధములవుతున్నారు. మహాభారతంలో అశ్వమేధ పర్వాన్ని కూడా వివరించారు. చతుర్వేద పండితుడైనప్పటికీ శివనామస్మరణ చెయ్యని వానితో మాట్లాడరాదు. బ్రహ్మాండ పురాణ వాక్యాలను ఇలా వివరిస్తున్నారు. అనాచారం, దురాచారం, అజ్ఞానం అంటూ నా భక్తులను ఎవరైనా నిందించితే వెంటనే వాడికి నరాధమత్వం వస్తుంది. ఎంత పండితుడైనప్పటికీ నా భక్తులను నిందించరాదు. భగవన్ నామమును రూపమును నిత్యం ధ్యానించడం ఒక గొప్ప యోగం. భగవద్భక్తి లోపించినప్పుడు ఎన్ని గొప్ప కర్మలు చేసినా వ్యర్థములే. ఇలాంటి వాడి జ్ఞానం కూడా వ్యర్థమే. జ్ఞానం రెండు రకాలు, పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. బ్రహ్మజ్ఞానం పొంది తానే బ్రహ్మమని తెలుసుకొని మాట్లాడువాడు జ్ఞాని. అలా కాకుండా అజ్ఞాని మాటలు వ్యర్థములే. వాడి కర్మలు, వాటి ఫలము అన్నీ వ్యర్థములే. పాపాచరణ ప్రవృత్తి కలిగి దానివల్ల ఇతరులను మోహితులను చేయడం కూడా ఆసురి లక్షణం. బోధేంద్ర సరస్వతి స్వామి భగవన్ నామాన్ని ఎలా యోగంగా మార్చుకోవాలో శాస్త్రవాక్యాలతో చాలా గొప్పగా వివరించారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.
సుమ గారు చక్కగా వివరించారు. ఇక్కడ దైవీ శేష గుణమయ్యి మమ మాయా దురత్య, అసలు గురుదేవులు ఎంత చక్కగా వర్ణిస్తారంటే మమ మాయ అన్నాడండి, మమ మాయ అన్నాడు. అంటే ఆయన మాయ కాబట్టి మనకు బెస్ట్ ఏంటంటే మామేవ ఏ ప్రపంచంటే అది దాటడం చాలా కష్టమని మొదటి లైన్లో నిజం సత్యం చెప్తూనే రెండో లైన్లోనే అభయం చెప్పేశాడు అని చెప్పి గురుదేవులు అసలు ఎంత అద్భుతంగా చెప్తారంటే అందుకని మనం అక్కడ భయపడుతూనే మళ్ళీ నెక్స్ట్ లైన్లోనే ఆయన్ని పట్టుకుంటే ఎలాగైనా దాటేస్తారు, దాటించేస్తాడు ఆయన. అలాగే గురుదేవులు ఇంకొక దగ్గర చెప్తారు మాయా ఏసా డాకిని అని చెప్పి కబీర్ ది దోహే అది లైన్ చెప్తారంటే అది చాలా కష్టం కానీ గురు కృపతో నేను రెండు క్షణాల్లో దాటేశాను అని అది కూడా అసలు హృదయాన్ని కదిలించి వేసేలా ఉంటుంది కదా.
అవునవును.
సరే నెక్స్ట్ వాళ్ళకి
ఇప్పుడు నామకీర్తన ఎన్ని రకాలు వాటి గురించి మాధవి గారు చెప్తారు.
శ్రీ గురుభ్యో నమః. పాపాచరణ ప్రవృత్తి కలిగి ఉండుట, దానితో ఇతరులను పాడు చేయుట కలిగిన వారు మోహిని ప్రకృతిలో ఉంటారు. వినిపిస్తోందండి? హలో హలో. ఓకే ఓకే. అవజానంతి మామూడాహ మానుషీం తనుమాశ్రితం అనే భగవద్గీత శ్లోకానికి ఈ కింది అర్థం కూడా చెప్పారు గురువు గారు. మానుష రూపం అంటే ఇది బ్రహ్మమంత సంపూర్ణం కాదు కదా, కనుక ఇది అంత గొప్పది కాదు అనేవారు ఎవరంటే నిర్గుణ బ్రహ్మము గొప్పదంటూ సగుణ బ్రహ్మమును భక్తిని నిరసించే వారికి చీవాట్లు పెడుతున్నారు యతీశ్వరులు. అమూర్తముగా ఉన్న ఈశ్వరుడికి ఉండే సర్వజ్ఞత్వము మొదలైన బ్రహ్మ లక్షణములు మూర్తముగా ఉన్న ఈశ్వరుడికి ఉండవని ఈ కూపస్థ మండూకాల భావన లేదా వీరు చెప్పే మాట. ఇటువంటి వారిని యతీశ్వరులు దౌర్భాగ్య సార్వభౌములు అనాలి అని అన్నారు. ఈ దౌర్భాగ్య సార్వభౌములు నామరూపాలుగా వ్యక్తమైన భగవానుని తెలుసుకోరు, భజించరు. అంతేకాదు భగవంతుని ఆయన భక్తులను కూడా వేరువేరుగా చూడరాదు అన్నారు యతీశ్వరులు. దీనిని బట్టి భగవంతుడు నామరూపాలుగా వ్యక్తమైనప్పుడు దానిలో నిర్గుణమైన బ్రహ్మ లక్షణం ఉండదు అనుకోవడం మూర్ఖత్వం అని ఇంతవరకు చెప్పిన దాని సిద్ధాంతం అన్నారు. సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మమునకు ఏమాత్రం భేదం లేదు. నామరూపాల్ని అవమానించినా, వాటిని ధ్యానించే వారిని అవమానించినా వారు మూఢాహ ఆసురీ సంపన్నాహ అన్నారు యతీశ్వరులు. నామకీర్తన పలకని వారెవరు? పాప సంస్కారములు కలిగిన వారు పలకరు. పాపములు అంతమవడం, పుణ్యోదయం కలగడం ఈ రెండూ జరగడం వల్ల భగవన్నామంపై రుచి కలుగుతుంది. అందుకే కొందరి పాపాత్ముల జీవితాల్లో కూడా హఠాత్తుగా చేసిన నామం వల్ల తరించిపోవడం జరుగుతుంది. నామస్మరణ చేయడం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అవసనామ కీర్తనం, రెండవది యత్నపూర్వక నామకీర్తనం. అవసనామ కీర్తనం స్కాంద పురాణంలోని బ్రహ్మోత్తర ఖండంలోని ఒక కథని ప్రస్తావిస్తున్నారు గురువు గారు. ఒకనొక బ్రాహ్మణ విధవ కులం చెడి కూడ నివారిని పెళ్లాడి పతనమైంది. ఒకరోజు సురాపానం చేసి గోశాల దగ్గర ఉన్న ఆవుని మేక అనుకుని నరికేసి ఇంటికి తీసుకువెళ్ళింది. ఇంటికి వెళ్ళాక తెలిసింది తాను చంపింది గోవునని. దాంతో అవసంగా ఆమె నోటి వెంట శివశివ అని వచ్చింది. కేనచిత్ పుణ్యకర్మణ అనే మాట వాడారు ఇక్కడ. ఒక్కసారి శివ అనేసరికి కొన్ని కోట్ల పాపాలను పోగొడుతుంది. కేనచిత్ పుణ్యకర్మణ అంటే ఒకనొక పుణ్యకర్మ వల్ల అని. భగవంతుణ్ణి కీర్తించాలి అని ఎవరికనిపిస్తుంది? మహాత్ములకి. మహాత్ములంటే ఎవరు? విగత కల్మషులు, పాపరహితులు, పుణ్యబలం ఉన్నవారు, వీరిని మహాత్ములంటారు. పైన చెప్పుకున్న సంఘటన జరిగిన కొంతకాలానికి ఆ బ్రాహ్మణ స్త్రీ విధవ మరణించింది. అప్పుడు యమలోకంలో యముడు ఈ విధంగా అన్నారు, ఈమె మహాపాపాలు చేసింది కానీ ఈమె నా లోకంలో ఉండడానికి తగదు, ఎందుకంటే ప్రాగ్జన్మ పుణ్యభారేన అనే ఒక అద్భుతమైన మాట వాడారని చెప్పారు గురువు గారు. అంటే పూర్వజన్మ యొక్క పుణ్యభారం చేత పశ్చాత్తాపంతో శివశివ అంది, దాంతో ఈమె పాపాలు దగ్ధమయ్యాయి అని ఈమె వృత్తాంతం. అంటే దీనిని బట్టి నామాన్ని ఉచ్చరించటం వల్ల కనీసం నరకాలు తప్పుతాయని చెప్పి చెప్పారు గురువు గారు. ఇటువంటి వృత్తాంతమే మరొక వృత్తాంతం అందరికీ తెలిసింది, అజామీళుని వృత్తాంతం అని. దాన్ని చెప్తున్నారు గురువు గారు. అజామీళుడు ఒక సద్బ్రాహ్మణుడు. తన తండ్రి మాట మేరకు అడవులకు వెళ్లి దర్భలు తీసుకొచ్చే సమయంలో అతను ఒక వేశ్యని చూసి మోహితుడై ఆమెని పెళ్లాడతాడు. అంతవరకు చేసిన స్వాధ్యాయము, వేదము, తల్లిదండ్రులు, పతివ్రత అయిన ఆమె ఆయన భార్యను కూడా విడిచిపెట్టి ఆమెతో కలిసి తిరుగుతూ సంతానాన్ని కంటాడు. ఆ సంతానం కోసం ఏమైనా చేయొచ్చని దారి దోపిడీలు, హత్యలు, ఒకటేమిటి ఇక చేయరానివన్నీ మహాపాపాలు సైతం చేస్తాడు. అతను చేసిన ఒక పుణ్యమల్ల అతని చివరి కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకోవటమే. ఇక అతనికి అవసాన దశ సమీపిస్తుంది. ఆ సమయంలో అతను నారాయణుని స్పృహ లేకుండా అతని బిడ్డను చూసి, చివరి కుమారుణ్ణి చూసి నారాయణ అని అంటాడు. ఇంతలో అతనికి సూక్ష్మ ప్రపంచంలో ఒక దర్శనం అవుతుంది. అతన్ని తీసుకువెళ్ళడానికి యమభటులు ఆల్రెడీ రాగా అతను నారాయణ అనగానే విష్ణు దూతలు అక్కడ ప్రత్యక్షమవుతారు. వీళ్ళిద్దరికీ మధ్యలో కొంత వాదం జరుగుతుంది. ఈ యమభటులు అంటారు, అయ్యా ఈయన మహాపాపాత్ముడు, ఈయన మాలోకంలో ఉండడానికి తగినవాడు, మరి మీరొచ్చారేమిటి ఇక్కడికి అని అంటారు. అప్పుడు విష్ణుదూతలు అంటారు, అయ్యా విష్ణు ధర్మాలు చాలా సూక్ష్మమైనవి, ఇతను చివరిగా నారాయణ నామం పలికాడు కనుక ఇతను నరకంలో ఉండడానికి అర్హుడు కాదని చెప్పి వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన ఆ అజామీళునికి కళ్ళ వెంట నీరు కారుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. ఇన్ని పాపాలు చేసినా నారాయణ నామం పలికితే నా పాపాలన్నీ దగ్ధమయ్యాయా, ఇంత గొప్పదా నారాయణ నామం అని చెప్పి అతను ఆ సంసారాన్ని వదిలి బదరికాశ్రమం చేరి నామంతో తపస్సు చేసుకుని క్రమంగా ముక్తిని పొందుతాడు. ఇది గురువు గారు చెప్పిన రెండవ వృత్తాంతం. సర్వం శ్రీ గురు చరణారందార్పణమస్తు. స్వస్తి.
చాలా బాగా చెప్పారు మాధవి గారు.
అవును, అసలు ఈ మూడో రోజు నామయోగం దీంట్లో ఎన్ని భగవద్గీత శ్లోకాలు ఉటంకించారంటే అసలు కదా.
అవును, గీత లేనిది గురుదేవులు ఏదీ చెప్పరు కదా అసలు.
అవును అవును, ప్రతి దాంట్లో గీతని తప్పకుండా చెప్తారు. ఎప్పుడు అంటారు కదా భగవద్గీత ఒకటి చాలు బతుకులు బాగుపరచడానికి అని కూడా అంటారు. అవును, మనది లాన్ గీత ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి విద్యాకని పిలుద్దామా?
పిలిచేద్దాం. విద్యాక్క ఒకసారి వచ్చి మాకు లర్న్ గీత ప్రోగ్రామ్ గురించి చెప్తారా?
ఇది కరెక్ట్ టైం కదా భగవద్గీత గురించి.
శ్రీ గురుభ్యో నమ. పవను, మధు, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇస్తున్నందుకు. సో అందరికి తెలిసిందే, సర్వోపనిషదో గావ దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే శ్రీకృష్ణుడను గోపాలుడు ఉపనిషత్తుల నేడు గోవుల నుండి అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకుని గీతను అను అమృతను పితికాట. అంత అత్యద్భుతమైన భగవద్గీతను ఋషిపీఠం ద్వారా, అంటే లర్న్ గీతా ప్రోగ్రాము ఋషి విద్యాభ్యాసంలో మొదలయ్యి ఇప్పుడు ఏడాది అయ్యి ఇప్పుడు మూడో సెమిస్టర్ నడుస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మేము మూడో సెమిస్టర్ లో ఉన్నాము. దాని పేరు అక్షరబ్రహ్మ. అక్షరబ్రహ్మలోని చాప్టర్స్ గురువు గారు ఇవ్వడం, అది మనకి ఇప్పుడు మురళిలో రావడం అనేది ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం, ఐ మీన్ జస్ట్ ఈ ప్రోగ్రాము మురళి ముందర మధు టెక్స్ట్ చేసింది అక్క మాట్లాడండి అని. సో అది నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో, దీని తర్వాత 9వ అధ్యాయంలోని శ్లోకాలు గురువు గారు ఇక్కడ చెప్పడం జరిగింది. రాజవిద్య రాజగుహ్య యోగ వాటిని మళ్ళీ నేను చెప్పను. అందరూ చాలా మంది కాదు 300 మంది పైన భగవద్గీత నేర్చుకుంటున్నారు. గురుభ్యో నమ నుంచి వచ్చిన స్టూడెంట్స్, లేకపోతే మన అందరం 99% ఆఫ్ ద టీచర్స్ అందరూ గురుభ్యో నమ సభ్యులే. అది చాలా ఆనందకరమైన విషయం. అండ్ ఎందుకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి బయట, ఋషి విద్యాభ్యాసం ద్వారా మనం ఎందుకు భగవద్గీత నేర్చుకోవాలి అని అనుకున్న దానికి నేను కల్పన ఒకసారి మీరు షేర్ చేస్తారా? అది మన వాట్సాప్ గ్రూప్ లో నేను తన్ని అడుగుతున్నాను పెట్టమని. ఒకసారి ఆవిడ పెడుతుంటేనే నేను మీకు చెప్తాను. సో ఇవి మన స్టూడెంట్స్ అంటే ఇప్పుడు పెడుతుంటే మీరు చూస్తుంటారు. ఇది నా సాంఖ్యయోగం ఇప్పుడు నేర్చుకుంటున్నారు, అందులో నా స్టూడెంట్ అయిన పుష్ప ఇవన్నీ పాఠాంతరం తను చేసిన స్లైడ్స్, తను కూడా మన గురుభ్యో నమః సభ్యురాలే. తర్వాత ఇంకొక 12 ఏళ్ల పాప శాంతి ఆకెళ్ళ గారి స్టూడెంట్, తను ఇప్పుడు గీతాచార్య ప్రోగ్రాంలో ఉంది, 3వ అధ్యాయం చేస్తూ తను చేసిన స్లైడ్స్. వీళ్ళందరూ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో ఉండి మన ప్రోగ్రాంలో వాళ్ళు నేర్చుకుంటూ క్లాస్ లో నేర్చుకుంటున్నవి, శ్లోకాలకి అర్థం, గురువు గారు చెప్పిన ప్రవచనాలు మేమందరం టీచర్స్ మళ్ళీ వారికి చెప్తుంటే వాళ్ళందరూ వాళ్ళకి అర్థం చేసుకుని వాళ్ళు చేస్తున్నవి అత్యద్భుతంగా. ఈ పాప 12వ క్లాస్ పాప అనో సారీ 12 ఏళ్ళు గీతాచార్య శాంతి ఆకలి గారి స్టూడెంట్. కర్మయోగం గురించి ఆ అమ్మాయి తాను చక్కగా వేసిన పిక్చర్స్ అన్నమాట. సో చెప్పొచ్చేది ఏంటి అంటే మన స్టూడెంట్స్, మనం అంతా 2 ఏళ్ల క్రితం చదివినది నేర్చుకున్నది, 2000 క్వశ్చన్స్ ప్రశ్నోత్తరమాలిక మనం భగవద్గీత నుంచి తెచ్చినవన్నీ మనం ఈ అందరి స్టూడెంట్స్ వాళ్ళ క్విజ్ రూపంగా ప్రతి చాప్టర్ అయ్యాక వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతో నేర్చుకుంటారు, ఎంతో ఆనందం అంతా మనం కలిసి చేసిన ఈ ప్రోగ్రామ్ కి. మీరు కనుక ప్రోగ్రామ్ లో లేకపోతే కనీసం మీ వంతుగా ఋషి విద్యాభ్యాసం గురించి, ఋషి విద్యాభ్యాసంలో మనం ఇస్తున్న భగవతి లర్న్ భగవతి గీత ప్రోగ్రామ్ గురించి మీరు కనీసం ఇంకొకళ్ళకి చెప్పి చేరండి, ఇది అత్యద్భుతంగా ఉంది, గురువు గారే ఆశీర్వచనాలు, వారి విజన్తో అది నడుస్తుంది ఇదంతా. సో మీరు అది చేయగలిగినా చాలా సంతోషం. అండ్ మళ్ళీ జూలైలో క్లాసెస్, మళ్ళీ ప్రోగ్రామ్ కొత్తది, 4th సెమిస్టర్ మొదలవుతుంది. ఎవరు ఎప్పుడు అయినా ఏ సెమిస్టర్ లోనైనా చేరచ్చు. 9 చాప్టర్స్ అధ్యాయాలు నేర్చుకుంటాం. 2 సెమిస్టర్స్ చెప్పిన 4 సెమిస్టర్స్ అంటే 2 ఏళ్లలో ఈ ప్రోగ్రామ్ పూర్తవుతుంది. ప్రోగ్రామ్ లో ప్రతి పదార్థం, గురువు గారి ప్రవచనం, టీచర్స్ గా మేమందరం చెప్పడం జరుగుతుంది, తర్వాత క్విజెస్, తర్వాత ఉచ్చారణ, తర్వాత అర్థం, ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. రాజేశ్వర్ గారు, శాంతి ఆకెళ్ళ గారు, తర్వాత సన్యాసం గారు, దివాకర్ గారు, స్వాతి బుర్లా గారు, సద్గున్ కంబంపాటి, అందరూ గురుభ్యో నమః సభ్యులు, అందరం టీచర్స్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు, లర్న్ గీతా ప్రోగ్రామింగ్ మనం అందరం తర్వాత ఇదే ఋషి విద్యాభ్యాసంలో మళ్ళీ రాధిక కామేశ్వర్ గారు, మీనా మంతా గారు, సౌందర్ లహరి కూడా నేర్పిస్తున్నారు, తర్వాత శివపదం కీర్తనలు నేర్పిస్తున్నారు. మనం అంతా చేయాల్సింది అట్లీస్ట్ లెట్ పీపుల్ నో దట్ దెర్ ఇస్ అ ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ కైండ్ ఇస్ అవైలబుల్ త్రూ ఋషిపీఠం. అది మీరు చేయగలిగితే చాలా సంతోషం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీ గురుభ్యో నమః.
ధన్యవాదాలు అక్క.
ధన్యవాదాలు అక్క. అక్క మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అన్నమాట, భగవద్గీత గురించి ఇది సత్యం అనుకుంటూ ఒకటి ఇమేజ్ ఉండేదన్నమాట నా దగ్గర. భగవద్గీత మన పాఠశాలలో నేర్పిస్తే అసలు కోర్టులోకి వెళ్ళి భగవద్గీత పైన ప్రమాణం చేయాల్సిన అవసరం ఉండదు కదా అన్నది. ఇంకా మనము మెయిన్ టాపిక్ లోకి వచ్చేస్తే, నాకు మాధవి గారు చెప్పినప్పుడు శివనామ మహత్యం కథలో చాలా ఆకట్టుకుంది, ఎంత పాపం చేసినా ఆ పాపాన్ని తీసేస్తుందంట.
అసలు అద్భుతం. దీన్ని గురుదేవులు చక్కగా ఎలా చెప్తారు తెలుసా కీర్తనలో, అంటే శివ అనే నామం నువ్వు ఎన్ని పాప అది తీసేయగలిగే పాపము నువ్వు చేయనే లేవు అన్నట్టు చెప్తారు. ఎలా అంటే, నీవు తొలగించగలిగేటి పాపములను నేను చేయగలేను, నిజమిది అమ్మరో. నీవు తొలగించగలిగేటి పాపములను నేను చేయగలేను, నిజమిది అమ్మరో. సకల మంత్రాత్మిక షణ్ముఖుని ప్రాణమా, సకల మంత్రాత్మిక షణ్ముఖుని ప్రాణమా, సాంబ శంకర రూప శబ్దమా వందనమమ్మా. శివనామమా నీకు చేతులారా మృక్కి శరణంటేను తల్లి, వరకల్పవల్లి శరణంటేను తల్లి అని అంటారు ఆ కీర్తనలో.
అవును, ఒకసారి మనము నిత్య జీవితంలో పరిశీలించుకుందామా, మనము ఎటువంటి పరిస్థితుల్లో భగవద్నామం అనుకుంటున్నాము, అసలు అంటున్నామా అన్నది.
అవును, నేను అదే అడుగుదాం అనుకున్నా. నువ్వు చెప్పు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అంటావు? ఇలా తుమ్ము వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు కానీ, లేకపోతే నొప్పి వచ్చినప్పుడు కానీ నీకు అలవాటే ఉండింటుంది అనుకుంటున్నా అలా అనడం.
అంటే అప్పుడప్పుడు అంటూ ఉంటా, తుమ్ము వచ్చినప్పుడు, దగ్గు ఆర్ భయం వేసినప్పుడు అంటూ ఉంటా. మరి నువ్వు?
నేను కూడా తుమ్ము, ఇలా దగ్గు వచ్చినప్పుడు, తుమ్ము వచ్చినప్పుడు, నొప్పి వేసినప్పుడు ఇలా అంటూనే ఉంటాను. అంటే నిజంగా లోపల నుంచి అనాలి కదా, ఏదో ఒక దగ్గర చెప్తారంటే బయట బయటికి అలా అనడం కాదు, అది అలవాటు స్వభావం అయిపోవాలి అని కూడా చెప్తారు కదా. ఎందుకంటే నా స్నేహితురాలు నేను కలిసి వెళ్తాం అన్నమాట ఆఫీస్కి. ఒకసారి ఏమైందంటే, అంటే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు వెనకాల నుంచి కార్ వచ్చి గట్టిగా కొట్టింది. అంటే ఏం తగలలేదు, ఏం అవ్వలేదు, కానీ ఇంకా ఇన్సూరెన్స్ ఆ గోల్ అంతా అయిపోయిన తర్వాత తను అనింది ఒక్కసారిగా, ఇంత జరిగింది, ఈ గ్యాప్ లో అసలు మనం భగవంతుని తలుచుకున్నావా, గురుదేవులు ఎప్పుడు చెప్తారు కదా అని నాకు ఒక్కసారిగా తలుచుకున్నావా అని ఇలా. అంటే ఒక్కొక్కసారి మనం ఇలా కంగారు బాగా పీక్ సిచ్యుయేషన్లోకి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా అది కదా మెయిన్ గుర్తుంచుకోవాలి. అంటే అయినా
ఇందాక
చెప్పినట్టు మనం అందరం ఇది బాగా ప్రచారంలోకి కూడా తీసుకోవాలి. నామహత్యం మనం నేర్చుకున్నదంతా ఇతరులకు కూడా తెలియజేయాలి.
అవును, ఇందాక నువ్వు ఒక ఇన్సిడెంట్ చెప్పావు కదా, నాకు ఇట్లాంటిది. నేను ఫ్లోరిడాకి మూవ్ అవుతూ ఉన్నప్పుడు మా సీనియర్కి ఒక అతనికి కాల్ చేసి నేను ఫ్లోరిడాకి వెళ్తున్నా అంటే, అతను వెంటనే నువ్వు గజేంద్ర మోక్షన్ చదువుకో, బాగా నేర్చుకో అన్నాను అనమాట. ఏంటి ఇలా అన్నావు ఏంటన్నా అనుకుంటూ అన్నా అనమాట. అంటే అక్కడ అలిగేటర్స్, క్రొకటైల్ స్పీసీస్ ఉంటాయి కదా, ఫ్లడ్డింగ్ అది ఇది వచ్చినప్పుడు ఒకవేళ పట్టేసుకుంటే గజేంద్ర మోక్షన్ చదివేసేయి అన్నారనమాట. అదే నేను ఎవరితోనూ మన గురుభ్యో నమహాలో కల్పన గారితో చెప్పినప్పుడు కూడా ఫ్లోరిడాకి వెళ్తున్నాను కానీ వారు కూడా అలానే అన్నారనమాట. అసలు అమ్మ వీళ్ళంతా ఎలా ఆలోచిస్తున్నారు ఇది అని ఆశ్చర్యపోయాను అనమాట.
అసలు అలా చెప్పే వాళ్ళు మన స్నేహితులు త్రయోభిలాషుల్లో, గురు బంధువుల్లో ఉన్నారంటే కూడా అదృష్టం కదా. అంటే ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తూ మనం ఇది అభ్యాసం చేయాలని. అదే కదా గురుదేవులు అంటారు, చేయవలసినన్ని చేయలేము, ధర్మమైనా సరే కర్మైనా సరే చేయగలిగినంతే చేస్తాము, అందుకని భగవన్ నామే శరణ్యము అది సంపూర్ణం అవ్వడానికి అని కూడా చెప్తారు. అలాగే మన పెద్దలు అలవాటు చేసేసారు మనకి, తుమ్ము వచ్చినా లేకపోతే ఆవలించినా ఇలా శివ అనుకోవడం, రామ అనుకోవడం, కానీ ఇప్పుడే మన ఎక్స్క్యూజ్ మీలు, సారీలు, లేకపోతే
అలా
మొదలెట్టారు. చక్కగా వచ్చినది చక్కగా రాజమార్గం ఉండగా సందులు దూరమే మనసా అన్నట్టు మనం అవన్నీ మానేసి మన నామ దాంట్లోకి రావాలి. అలాగైనా మనకి అలవాటు అవుతుంది కదా రోజుకి పలుమార్లు అనుకోవడం, అలా ప్రతిసారి అనుకుంటూ ఉంటే.
అవునవును,
మనం ఒకటి మనం అభ్యాసం చేస్తున్నాం కదా కొన్ని ఇయర్స్ నుంచి, అది పంచుకుందామా గ్రూప్ తో?
తప్పకుండా
చెప్తావా నువ్వు?
సరే, మేము ఇద్దరము టెక్స్ట్ చేసుకోవాలి అనుకుంటే హలో హాయ్ అనుకుండా వాసుదేవ అని ఫస్ట్ లో టెక్స్ట్ చేసుకునేవాళ్ళం అనమాట. తర్వాత ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా నెక్స్ట్ వాసుదేవ అనుకునేవాళ్ళము. మళ్ళీ ఫోన్ పెట్టేసేపుడు మొదట్లో బాయ్ అని చెప్పుకునేవాళ్ళం, తర్వాతకి ఈ మధ్యన మహాదేవ అని చెప్పుకుంటున్నాం అన్నమాట.
మహాదేవ అంటే ఆయన సంపూర్ణం చేసేస్తాడు కదా అన్ని లాస్ట్ కి, అందుకని ఫోన్ పెట్టేసేటప్పుడు మహాదేవ, ఫోన్ ఎత్తినప్పుడు వాసుదేవ అని.
మన గ్రూప్ లో కూడా ఎంతో మంది పెద్దలు సాధనలో గొప్ప స్థితిలో ఉన్నారు, వారు కూడా ఇంకొన్ని పోస్ట్ చేస్తే గ్రూప్ లో ఇలాంటివి మనం నామాన్ని నిత్య జీవితంలో ఎప్పుడెప్పుడు అనుకోవచ్చు అంటే మెరుపులు వచ్చినప్పుడు అర్జున అనుకుంటూ కొన్ని నామాలు అనాలి అంటారు, ఇంకా చెడు కళలు వచ్చినప్పుడు అంటారు కొంతమంది నామాలు అనుకోవాలి అంటారు. అట్లాంటివన్నీ ఒక చోట సేకరిస్తే బాగుంటుంది. అట్లాంటివి ఏవైనా మీకు తెలిసింటే గ్రూప్ లో పోస్ట్ చేయగలుగుతారా?
అవును, దుస్వప్నేశ్వర స్మర గోవిందం ఇలా ఉంటాయి కదా అన్ని. అసలు అవును, అది చాలా ఉపయోగపడుతుంది. అందరూ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా అభ్యాసం చేస్తుంటే నిత్య జీవితంలో తను చెప్తున్నట్టు మీరు పోస్ట్ చేస్తే అందరు దాని నుంచి మోటివేట్ అయ్యి మా లాంటి వాళ్ళు నేర్చుకుంటారు. అందులోనూ ఇందాక మూడో భాగంలో మాధవి గారు చెప్పిన కథలో గురుదేవులు ఒకటి మెన్షన్ చేస్తారు, ఒకటి ఉటంకిస్తారు ఏమనంటే సంధి సమయంలో అనేది చాలా గట్టిగా పనిచేస్తుంది అని. అంటే మరణ ట్రాన్సిషన్ మరణం సమయంలో కానీ అలా, అందుకే కదా మరణ సమయంలో అంత భగవన్ నామ స్పృహలోకి రావడమే చాలా కష్టము, అంత ఈజీ కాదు. చాలా మంది పాపాలన్నీ చేసేసి అన్ని, లేకపోతే పాపాలనే కాదు అంటే జీవితం అంతా పెద్ద ఏం పట్టించుకోకుండా నేను మరణ సమయంలో అనుకుంటానంటే రావాలి కదా ఫస్ట్ అని చెప్పినప్పుడు నాకు ఈ కథ గుర్తొచ్చింది. ఒక చిలక కథ చెప్తారు, చిలకకి రామ 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 అని నేర్పిస్తారు ఆ యజమాని, అది రామ అని చక్కగానే చెప్తుంది కానీ ఒక పిల్ల వచ్చి పట్టుకుంటే కీచ్ కీచ్ అని అరిచింది, అలా అవ్వకూడదు కదా మన పరిస్థితి అని. మరి దానికి కూడా ఏం చేయాలో కూడా గురుదేవునే మనకి చెప్పేశారు కీర్తనలో. ఏమంటారంటే ఇలా మరణకాలంలోనే కుదరదు, అనుక్షణము శివనామే అనుచు శివుని కానరే గణుడు శంకరుడు మనల కరుణ చూచి ఏలగా అనుక్షణము శివనామే. అంటే అలా అనుక్షణము అలవాటు చేసుకోవాలి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అలా కాదు అని చెప్పేసి చెప్తారు ఆ కీర్తనలో. అది కూడా తర్వాత చరణాల్లో కూడా అంటారు, అంటే మురిసిపోతూ పరవశిస్తూ అలా అనాలి, అలా అంటూ క్షణక్షణం సంస్మరిస్తూ ఉండాలి పరమాత్మని అని చెప్పి చెప్తారు ఆ కీర్తనలో. దీంతో మన ఈ ఇప్పుడు ఈ మంత్ సిలబస్ కంప్లీట్ అయింది. బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నో, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, గురుదేవుల పాదాలు పట్టుకుని నాకు తెలిసి తెలియక ఏదో చేసాము. తప్పులు ఏమైనా ఉంటే పెద్దలు,
తప్పులు ఏమైనా ఉంటే మీ ఇంట్లో పిల్లల్ని ఎలా క్షమిస్తారో మమ్మల్ని అలానే క్షమించండి.
సర్వం శ్రీ గురుదేవుల చరణారవిందార్పణమస్తు.